ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
ఏమి చేయక నేను మీకు, ఏమి నేరము చేసితి, ఏమి నేరము చేసితి, ఏమి చేయక నేను మీకు, ఏమి నేరము చేసితి, ఏమి నేరము చేసితి. ప్రథమాచార్యుల కప్పగించి నన్ను మీరు మోసగానిగ నిందమోపి, మోసగానిగ నిందమోపి, దూషణంబులు పలికిరే ఏది నేరము. హతమునాచి వెతల పాప గతము మరచి మీరు నన్ను గుర్రెగావధియింపసిలువ కర్ర పైనను పుట్టిరి ఏది నేరము. మన్న భోజన పంపి మిమ్ము మిన్నగా పోషించినందుకు పాప భారము అయిన సిలువ పాప భారము అయిన సిలువ ప్రాణు భుజమున కెత్తిరే నేరము
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
తప్పు చేసిన దోషిని తండ్రి అని యెహోవా దేవుడు క్షమిస్తాడు అనే అంశాన్ని మనం ధ్యానించనే ఉన్నాము. ఈ యొక్క ధ్యానంకు ముందు మనందరం కూడా కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమల మా తండ్రి, దినమందు ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించిన ఉండగా నీ కృప మాకు అనుగ్రహించమని, వినిచిన ప్రతి నీ బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. ఈ 21 అంశంలో కొన్ని విషయాలను మనం ఈ దినమందు ధ్యానించినాం. మొదటగా మనం చూస్తే, మీరు భయపడకుండా ఈ తీర్పును ఎలా ఎదుర్కొనగలరు. మరి దేవుని యొక్క మార్గంలో జీవించే ప్రతి విశ్వాసి ఎటువంటి ఆలోచన తన యొక్క జీవితంలో చేయగలడనే ఉద్దేశం మనం నేర్చుకుని ఉన్నాం. మరి మన త్రియేక దేవుడు ఏ విధంగా మానవుణ్ణి తీర్పు తీర్చనే ఉన్నాడు, మనలను ఏ విధంగా క్షమించనే ఉన్నారు, మన దోషులుగా ఈ లోకంలో జీవించినప్పుడు ఎటువంటి పవిత్రతను నీవు నేను కనుగొంటున్నామనే విషయాన్ని ఈ యొక్క అంశంలో మనం ధ్యానించనే ఉన్నాం. మొదటగా మనం చూస్తే, మీరు భయపడకుండా ఈ తీర్పుని ఎలా ఎదుర్కొనగలరు. అనగా ఈ భూలోకమును ఎవరు తీర్పు తీర్చగలరు అనే ప్రశ్నకి సమాధానం యోహాను సువార్త 5:22 తండ్రి ఎవరికి న్యాయ నిర్ణీత కాదు గాని అన్ని తీర్పులను కుమారుడికి ఆయన వదిలిపెట్టినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవునికి మానవునికి, అనగా తండ్రికి మానవునికి, ప్రజలకు మరి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు ముందు ఉన్నాడు. అంటే తండ్రి తీర్పు తీర్చక ముందు మరి కుమారుడే ఈ లోకాన్ని, లోకంలో ఉన్న ప్రజలను తీర్పు తీర్చడానికి ఆయన ముందు ఉన్నాడు. సో తండ్రి ఎవరికి న్యాయ నిర్ణేత కాదు కానీ కుమారుడే ఈ లోకంలో ఆయన తీర్పు తీర్చి తన యొక్క ఉద్దేశాన్ని తండ్రికి వివరించని ఉన్నారని ఇక్కడ మనం చూడగలం. ఇంకో ప్రశ్న ఏమిటంటే, సిలువ యేసు ప్రభువును మన న్యాయ నిర్ణేతగా ఎలాగా రూపొందిస్తుంది. రోమీ రాసిన పత్రిక 3:25-26 దేవుడు అతనిని, అనగా యేసు ప్రభువును, త్యాగానికి రక్తంలో విశ్వాసం ద్వారా ప్రాయశ్చిత్తంగా ప్రదర్శించాడని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మరణ త్యాగం ద్వారా ఈ లోకానికి ప్రాయశ్చిత్తం కలిగిందని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఈ రోమీయుల రాసిన పత్రిక 3:26 అతడు తన న్యాయాన్ని ప్రదర్శించడానికి ఇలాగ చేస్తున్నారు. ఇది న్యాయంగా ఉండేందుకు మరియు యేసు ప్రభువే విశ్వాసము ధరించినారని మనం చూడవచ్చు. కేవలం మానవులకే కాదు విశ్వాసం, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి పట్ల విశ్వాసంగా జీవించినట్లు మనం చూస్తున్నాం. ఆ యొక్క విశ్వాసాన్ని న్యాయ నిర్ణయతగా తండ్రిని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవితంలో ఆయన పరిగణించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వివరణ ఏమని రాయబడిందంటే, మనకు ప్రత్యేకంగా యేసు ప్రభు మరణం ఆయన ఒక న్యాయ నిర్ణేతగా మరియు దయాలువైన సమకూరుడుగా పశ్చాత్తాపం పొందిన పాపికి క్షమాపణ కలిగించువాడుగా యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అని యెహోవా దేవుడు నిర్మించారు. అంటే మానవులు ఎటువంటి తప్పిదం చేస్తున్నారో దానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించడానికి తండ్రి యొక్క ఉద్దేశము అయినది. మరి తండ్రి కుమారుడికి ఆజ్ఞాపించినట్లయితే కుమారుడు చేయకుండా ఉంటాడా? యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినట్లు ఏ మానవుడు కూడా ఈ లోకంలో చేయలేడు. ఒకసారి ఉదాహరణకు మనం చూస్తే తండ్రి కుమారుల మధ్య సంబంధం చాలా తక్కువగా మనకు కనబడుతుంది. కొంతమంది తల్లి కుమారులు ఎంతో ప్రేమగా ఉంటారు. కొన్ని గృహాల్లో తండ్రే కుమారుడికి ఒక స్నేహితుడిగా జీవిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఎంత ప్రాముఖ్యమైన సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అది చాలా గొప్పగా మనకున్నది. తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి రక్షకుడిగా జీవించి మానవుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమారుణ్ణి బలర్పించినట్లు మనం చూడగలం. మరి తండ్రి మాట కుమారుడు యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. ఈ రోజుల్లో గృహాల్లో తల్లిదండ్రులను మనం చూస్తున్నాము, పిల్లలుగా ఎదుగుతున్నాము. పిల్లల తల్లిదండ్రులను వారు చూస్తున్నారు, తల్లిదండ్రుల పిల్లలను వారు చూస్తున్నారు. కానీ తండ్రి ఉపదేశాన్ని, ఉద్దేశాన్ని, తన యొక్క కష్టాన్ని బిడ్డలు గమనించుకొని ఆ తండ్రికి గొప్ప విలువైనటువంటి ఉద్దేశాన్ని వారు చేయాలి. మరి గృహంలో కుమారుడు తప్పు చేస్తే ఎవరు క్షమిస్తారు? తండ్రి క్షమిస్తాడు. ఆయన గద్దించినా, ఆయన ఏమి మాట్లేమన్నా తండ్రి కుమారుణ్ణి ఏమైనా చేయగలడు. సో కుమారుడు కూడా తండ్రికి లోబడి జీవించడానికి మరి ప్రయత్నించే వ్యక్తిగా కుటుంబాల్లో మనము చూడవచ్చు. ఈ దినాల్లో మనం చూస్తే మరి మాట వినని మరి తల్లిదండ్రులుగా లేకపోతే కుమారులుగా చాలామంది వారు ఉంటున్నారని మనం చూడవచ్చు. సో తండ్రి యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచే కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా మనం ఎదగాలప్పుడు ఆ యొక్క క్షమాపణకి ఎంతో గొప్ప అర్థము మనకున్నది. ఎందుకంటే గాడ్ ఫర్ గివ్స్ సిన్నర్స్ అండ్ బ్లెసెస్ హిమ్ అని ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడే పాపులుగా ఉన్నవారిని క్షమించి పరిశుద్ధులుగా ఆయన సిద్ధపాటు చేస్తున్నారని ఇక్కడ దాని యొక్క ఉద్దేశం మనకున్నది. ఇంకేమనున్నది ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభు త్యాగం ద్వారా ఒక వివక్షత, పక్షపాత వైఖరి లేనట్టి న్యాయ నిర్ణేత ఒక అపరాధిని నిరపరాధిగా ఎలా ప్రకటించగలడు? యేసు ప్రభు తన చేతులలోని గాయాలు, మచ్చలను చూపించి జవాబు ఇవ్వగలడు. ఆయన తన సొంత శరీరంతో మన పాపాలకు తగిన శిక్ష స్వీకరించాడు. ప్రకటన గ్రంథం 20:12 పరలోకమందు ముద్రించబడిన పుస్తకాలు ప్రతి వ్యక్తి యొక్క జీవిత రికార్డును పరీక్షించి ఉంచుతాయి. ఈ రికార్డులు తీర్పు సందర్భంగా ఉపయోగపడతాయని ఇక్కడ మనకి చెప్తున్నారు. మరి పరలోకంలో రికార్డ్స్ మనం చూస్తే 3 ప్రాముఖ్యమైన గ్రంథాలు మనకున్నాయి. మొదటిది మరణగ్రంథం, రెండవది జీవగ్రంథం, మూడవది జ్ఞాపకార్థ గ్రంథం. ఈ మూడు గ్రంథాల్లో కేవలం రెండు గ్రంథాల గురించే పరిషత్ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఒక గ్రంథం గురించి వివరణ లేదని మనకు తెలుసు. కానీ ఈ మూడు గ్రంథాలని గమనించుకొని యేసుక్రీస్తు ప్రభు మానవులుగా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పాపాలను ఎటువంటి ఉద్దేశాలను మనం చేస్తున్నామా లేదని గ్రంథాల్లో దేవదూతలు ప్రతీది కూడా లిఖిస్తూ ఉన్నారు. సో దేవుని ప్రియబిడ్డలుగా మనం ఈ యొక్క విషయాన్ని గమనించుకొని మరి మనం ఉపాధ్యాయులుగా మనం ఉన్నప్పుడు మన స్టూడెంట్స్ని ఎలా చూస్తామో, మరి విద్యార్థులుగా వారి యొక్క ఉపాధ్యాయులను వారి టీచర్స్ని వారు ఎలా గమనిస్తారో, ప్రతి ఒక్కరు కూడా ఈ జీవిత పరీక్షల్లో వారు ఉంటున్నారు. ప్రతి అడుగడుగు వారు చేసే పనులు కానీ విషయాల్లో కానీ వారిని తీర్పు తీర్చడానికి ఎవరొకరు ఉంటారు. బిడ్డలకి తీర్పు తల్లిదండ్రులు, మరి విద్యార్థులకు తీర్పు ఉపాధ్యాయులు, అలాగా ప్రతి పరిగణంలో మన యొక్క ఉద్దేశాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ కూడా తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. వారిద్దరు కలిసి పాపం చేస్తున్న ప్రతి మరి పాపిని క్షమించి మరి పరిశుద్ధులుగా చేయటమే వారి యొక్క పని అయ్యున్నది. రహస్యంగా ఆచరించిన పాపాలు మరియు నేరాలు ఎప్పటికీ తమను వేధించడానికి వెంబడించవని ఊహించే వారికి ఇది చెడువార్త. మొదటి యోహాను 1:7 యేసు ప్రభు రక్తం మనలను అన్ని పాపాల నుండి పరిశుద్ధులనుగా చేయును. యేసుక్రీస్తు ప్రభు చిందించిన ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి పాపికి ఈ ప్రాయశ్చార్థం యొక్క ఉద్దేశం వారికి జీవితంలో జరిగినదని మనం చూడవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన వచ్చి మరణించి ఆయన త్యాగం చేస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా మన యొక్క జీవిత గమనంలో మనం వెళ్ళగలం, ఎటువంటి రహస్యాన్ని నీ యొక్క జీవితంలో తండ్రి నెరవేర్చగలడనే ఉద్దేశం నీలో ఉన్నదని మనం గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:21 దేవుడు ఏ పాపము లేనట్టి అతనిని మనకు పాపంగా ఆయన చేయబడ్డాడు, తద్వారా అతనిలో మనం దేవుని పరిపూర్ణ ధర్మత్వాన్ని మనము పొందగలం. అంటే మన పాప జీవితానికి బదులుగా యేసు ప్రభు యొక్క పరిపూర్ణ ధర్మత్వ జీవితాన్ని పొందగలిగాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పాపరహితమైన జీవితం మరియు మరణం కారణంగా దేవుడు మనము క్షమించి మనం ఎప్పుడు పాపం చేయనట్లు చూసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు మన న్యాయవాది మరియు న్యాయ నిర్ణేత కావడానికి ఏది అర్హత కల్పించబడుతుందో మనం చూడవచ్చు. మన జీవిత విధానంలో మార్పు మనకు కనపరచబడాలి. ఎందుకంటే మన కొరకు యేసు క్రీస్తు ప్రభు ఆల్రెడీ ఆయన మరణించారు, మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. మరి క్షమించబడిన తర్వాత కూడా మనం పాపం చేసుకుంటూ వెళ్ళినట్లయితే పరిశుద్ధులుగా మనం అవటానికి కష్టంగా ఉంటుంది. మన పరిశుద్ధులుగా అవ్వాలంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం సఫలపరచాలి, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి, ఆయనకి గొప్ప సాక్షులుగా మనం జీవించే అవగాహన మనకి రావాలి. రెండోది, యేసు ప్రభు సకాలంలో ఆయన మన కొరకు వచ్చినట్లు దేవుని యొక్క వాక్యం మనకి చెప్పబడుతుంది. మత్తయి సువార్త 3:16-17 యేసు ప్రభు అభిషేకం తర్వాత ఆయన నీటి నుండి వెలుపలికి వెళ్ళాడు, ఆ క్షణంలో పరలోకం తెరవబడి ఆయన దేవుని ఆత్మ ఒక పావురం వలె దిగి రావడాన్ని తనపై వెలుగు నింపడాన్ని ఆయన చూస్తున్నారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈనందు నేను ఆనందించుచున్నాను, నా కుమారుడు పట్ల నేను సంతోషించుతున్నాననే ఒక గొప్ప ఉద్దేశం కలిగినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడు ఈ సందర్భం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు తనకు తానే స్వయంగా మానవునికి ఒక ఉద్దేశాన్ని సఫలపరచడానికి ఆయన బాప్తీసము తీసుకున్నట్లు మన దేవుని వాక్యాన్ని మనం చూడగలము. ఆయనే స్వయంగా ఆయన యొక్క ఉద్దేశాన్ని సఫలపరచడానికి యేసుక్రీస్తు ప్రభు నీటి బాప్తిజాన్ని ఆయన తీసుకున్నట్లు మనం చూడగలం. ఎందుకు నీటి బాప్తిజం తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఆయన ఎటువంటి పాపం చేస్తున్నాడా? ఆయన పాపానికి అర్హుడా? ఎటువంటి పాపం లేనివాడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి నీటి బాప్తిజాన్ని తీసుకుని ఉన్నాడు? ఎందుకంటే ఆయన విధంగా యేసుక్రీస్తు ప్రభు పాటించిన విధంగా ప్రతి మానవుడు ఈ లోకంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచే బిడ్డగా మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఉద్దేశాన్ని చేసినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే బాప్తిస్ట్ యోహాను ఆ యోర్దాన్ నది దగ్గర నుంచొని ఓ సర్ప సంతానమని అక్కడున్న పరిసయ్యులకు సద్దుకేయులకు శాస్త్రులకు ఆయన బోధిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ యోర్దానులోనికి వచ్చి ఎంత గొప్ప అభిషేకంతో కలిగిన క్రియని ఆయన చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చదవగలం. ఇక్కడ మన దూత ఏ విధంగా యేసు ప్రభుని కనుగొనమని ఇక మాటను మనం గమనించినప్పుడు ఇక్కడ హెబ్రి పదం దూత అనే మాటకి గ్రీక్ పదం ఏమిటంటే యేసు ప్రభు కూడా అని మనం చెప్పవచ్చు. ఆయన అభిషేకం పొందినప్పుడు పావురం ఆయన భుజం మీద వాలి ఈయన నా ప్రియకుమారుడు ఈనందు నేను ఆనందించుచున్నాను అనే స్వరాన్ని మరి ఆ కాలంలో ఆ సమయంలో వచ్చినట్లు మన దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు శిష్యుడు లూకా ప్రభువు దూతగా అభిషేకం పొందిన తేదీని ఇక్కడ రాసినట్లు మనము చూడవచ్చు. ఎప్పుడు అభిషేకం పొందినారంటే మరి క్రీస్తు శకం 27లో యేసు ప్రభు శిష్యుడు లూకా మరి దేవుని సేవకుడిగా ఏర్పాటు చేయబడ్డాడని చరిత్రలో లెక్కించబడింది. మరి శిష్యుడైన దేవుడు సేవకుడైన లూకా యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన బాధ్యతను ఆయన కాడి మోయటానికి మరి ఈ స్వార్థికుడు లూకా కూడా సిద్ధపడినట్లు దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలం. మరి యేసు ప్రభు అవతారానికి 5 సంవత్సరాల కంటే ముందుగా మరి దానియేలు ప్రవక్త ప్రభు క్రీస్తు శకం 27లో అభిషేకము పొందినట్లు మనం చూడగలం. సో దేవుని ప్రియబిడ్డలుగా మనం గమనించవలసిన గొప్ప విషయం ఏమిటంటే మరి యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. శిష్యుడైన లోక దేవుని యొక్క అభిషేకాన్ని పొంది ఉన్నాడు. కేవలం ఆయన స్వార్థ రాయటమే కాదు, కానీ ఆయన స్వార్థలో మనం గమనించినప్పుడు లోక అన్ని విషయాల్లో తన యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచినట్లు మనం చూడవచ్చు. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదని మనం గమనించినప్పుడు ఆయన యొక్క 3వ ఉద్దేశం పాపాల క్షమాపణ ఇచ్చిన గొప్ప హామీ యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినట్లు మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో అభిషేకం చేయబడిన వ్యక్తి మరి దేవుని యొక్క ప్రియబిడ్డగా ఉన్నాడని మనం చూడవచ్చు. దానియేలు 3 సార్లు ఆయన ప్రార్థన చేసినట్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రొద్దున మధ్యాహ్నము సాయంత్రము ఆయన 3 సార్లు దేవునికి ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు. తన యొక్క ఉద్దేశం ఏమైనదో మనకు తెలియదు, ఆయన ప్రార్థన ఏమైందో మనకు తెలియదు, కానీ తన యొక్క ప్రార్థన జీవితాన్ని దేవునికి సమకూర్చేవాడుగా ఇక్కడ దానియేలు సిద్ధపడినట్లు మనము చూడగలం. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే యేసు ప్రభు శిలువపై మరణం సందర్భంగా మరి ఆయన మరణించినాడు కాబట్టి ఆయన పాపాలకు ప్రాయశ్చార్థముగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినట్లు మనము చూడగలం. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 22నుంచి 25వ వచనాల్లో దేవుని నుండి ధర్మచిత్తాన్ని విశ్వసించే వారందరికీ యేసు ప్రభువుపై విశ్వాసం ద్వారా మరి మనకి ఆయన మేలు లభించబడతాయనే ఉద్దేశం ఇక్కడ కనపడినట్లు మనం చూస్తున్నాం. సో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా జీవించి జన్మించి తన యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచినాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని పాపం నుంచి మనం పూర్తిగా మనం ఉండి దేవుని ప్రియబిడ్డలుగా మనం జీవించే శక్తిని మనకు ఆయన ప్రసాదించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. పాపరహితమైన జీవితాన్ని మనం యొక్క జీవితంలో పరిగణించకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచే ప్రియబిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఈ ఒక ఉద్దేశాన్ని సఫలపరుస్తామో అన్ని విషయాలను దేవుడు మనల్ని బలపరిచి నడిపించనే ఉన్నాడు. అందుకనే మనం చేయవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం సఫలపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను క్షమించి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటారు. సో వినిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మన పాపాలను క్షమించి మనలను కూడా పరిశుద్ధులుగా దేవుడు చేయాలని మన ప్రార్థన అనేది మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మరొకసారి ప్రభువా మీ యొక్క ఉద్దేశాన్ని మీరు మాకు తెలియపరుచున్నారు. మేము కూడా నాయన మా యొక్క పాపాలను తప్పిదములను మరి మీ ద్వారా క్షమించబడి మీ నిత్య రాజ్యంలో తండ్రి మాకు కూడా సదవకాశాన్ని మీరు ప్రసాదించమని, పరిశుద్ధులుగా తండ్రి మీరు మమ్మల్ని తీర్చిదిద్ది ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
ఏమి చేయక నేను మీకు, ఏమి నేరము చేసితి, ఏమి నేరము చేసితి, ఏ